సోయరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందం 12వ అధ్యాయం వృత్రాసురుడి యొక్క వీర మరణం, గొప్ప మరణం, ఆ విషయాన్ని గురించి చర్చించుకుంటాము. 1 నుంచి 35 శ్లోకాలు ఉన్నాయి. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలో భద్రో సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము మరి 6వ స్కందంలో 12వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి మొదలు పెడతాము. సో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి. శ్రీ ఋషి రువాచ ఏవం జిహాసురృపదేహాజౌ మృత్యుం వరం విజయాన్ మన్యమానః శూలం ప్రగృహ్యాభ్యపతత్ సురేంద్రం యతా మహాపురుషం కైటభుస్సు. ఏమంటారంటే సుఖదేవ గోస్వామి, ఇప్పుడు శరీరాన్ని ఇంకా త్యాగం చేయాలి అని నిర్ణయించుకొని వృత్రాసురుడు ఈ యొక్క యుద్ధంలో నాకు చావే మంచిది విజయం కన్నా కూడా అని ఆలోచించే యుద్ధం చేస్తున్నానంట ఓ రాజా పరీక్షిత. అందుకనే అతను ఇక్కడ ఎంతో ఉత్సాహంతో ఆయన త్రిశూలాన్ని తీసుకొని ఇంద్రుడి పైన ఆక్రమణ చేశాడు. ఇంద్రుడు దేవేంద్రుడు ఎలాగైతే కైతబ భగవంతుడి పైన ఆక్రమణ చేశాడు, ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మునిగిపోయిందో ఆ సమయంలో, సో ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ. ఇప్పుడు వృత్రాసురుడు ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం, ఎంతో ఇంతకుముందు కూడా చూసాము, ఆయన ప్రేరణ ఇస్తున్నాడు ఇంద్రుడికి, యుద్ధం చెయ్యి నువ్వు నన్ను చంపు అని. ఎందుకంటే ఆయన కోరిక ఏంటంటే ఎలాగైనా ఈ ఒకవేళ ఇంద్రుడు ఈ వజ్ర ప్రయోగిస్తే నేను చనిపోతాను కాబట్టి పర్వాలేదు, నేను భగవంతుడి పైన ధ్యానం చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోతాను అని. ఇంద్రుడికి ఇప్పుడు ఈ విషయం అర్థమవుతుంది, వృత్రాసురుడు సాధారణమైన అసురుడు కాదు, ఆయన మహాభక్తుడు అని. ఇప్పుడు ఇంద్రుడు కూడా సంకోచిస్తాడు, అసలు ఇలాంటి వృత్రాసురుడు అనే గొప్ప భక్తుడిని చంపడం మంచిదా అని కాదా అని ఆయన కూడా సందేహపడతాడు, సంకోచిస్తాడు చంపడానికి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విషయాన్ని, ఎందుకంటే వృత్రాసురుడికి తెలుసు ఒకవేళ భగవంతుణ్ణి స్మరించుకుంటూ నేను భగవాన్ ధ్యానంలో కనుక మరణిస్తే భగవద్ధామం తిరిగి వెళ్తాను, అందుకే ఆయనకి ఏమాత్రం భయం లేదు, గదా ఆయన కోరుకుంటాడు, ఆయన జీవిత లక్ష్యమే అది. 2వ శ్లోకం తతో యుగాంతాని కఠోర జిహ్వం ఆవిద్య శూలం తరశా సురేంద్ర క్షిప్వా మహేంద్రాయ వినద్య వీరో హతోసి పాపేతి రుషా జగాధ. తర్వాత విద్రాసుడు అసలు ఒక వీరుడు, ఆయన తన యొక్క త్రిశూలాన్ని విసిరాడు అన్నమాట. సో ఆ త్రిశూలము అంటే మూడు కొనలు, త్రిశూలం యొక్క మూడు కొనల్లో కూడా మంటలు చెలరేగి ఎంతో వేగంతో అది వచ్చింది ఇంద్రుడి వైపు. ఇంద్రుడు చూశాడు దాన్ని, ఉత్తరాధుడు ఎంతో గట్టిగా అరుస్తూ కోపంతో క్రోధంతో ఎంతో వేగంతో విసిరాడు ఆయన వైపు. నిన్ను చంపేస్తాను ఇంద్రుడు, నువ్వు చచ్చిపోతావు దీంతో అనేసి. సో అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, కా ఆపతత్తద్విచల గ్రహోల్కవన్ నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాత విక్లవ వజ్రేణ వజ్రీశత ప్రవంచాత్ ప్రవణాచిన భుజం చతస్యోరగరాజ భోగం. సో ఆకాశంలో అది ప్రయాణిస్తూ వృత్రాసురుడి యొక్క త్రిశూలము అది ఇక్కడ వస్తుంది. దాన్ని చూడ్డానికే చాలా కష్టం అనమాట, అంత వెలుగు ఉంది దాంట్లో. కానీ ఇంద్రుడు ఏమాత్రం భయపడకుండా తన యొక్క వజ్రంతో దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఒకేసారి ఆ వజ్రం వదిలితే అది దాన్ని త్రిశూలం ముక్కలు ముక్కలు చేసేసింది. ఇంకా వృత్రాసురుడి యొక్క చెయ్యిని కూడా కట్ చేసేసిందంట. ఎంత లావుండే వాసుకి పామంత లావుండే ఆ చెయ్యిని, వృత్రాసురుడి యొక్క చెయ్యిని కూడా నరిగేసిందంట ఈ యొక్క వజ్రాయుధం. చిన్నైక బాహుం పరిగేహ వృత్ర సంరంభ ఆసాద్య గృహీత వజ్రం హనౌ తాదేంద్రమతామరేభం వజ్రం చ హస్తాన్యపతన్మఘోన. ఇలా ఒక చెయ్యి కట్ అయిపోయినా కానీ వృత్రాసురుడు ఇంకా అలాగే ఎంతో కోపంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఐరన్ మేస్ అంటే ఇనుముది ఒక కథ తీసుకొని ఆయన ఇంద్రుడి యొక్క దవడ పైన ప్రహారం చేశాడంట. అలాగే ఎలిఫెంట్ ఐరావతం పైన కూడా. సో ఈ విధంగా ఇంద్రుడు ఆ దెబ్బకి తన చేతిలో ఉన్న వజ్రం చేతి నుంచి జారిపోయి కింద పడిపోయింది. వృత్రస్య కర్మాది మహాద్భుతం తత్ సురాసురాశారణ సిద్ధ సంగా అపూజ్యం తత్ పురుహూత సంకటం నిరీక్ష హేతి విచుక్రుషుర్భృషం. అప్పుడు పైన దేవతలు దానవులు చారణులు సిద్ధులు అందరూ కూడా వృత్రాసురుడి యొక్క కార్యాన్ని పొగిడారంట. కానీ ఎప్పుడైతే వాళ్ళు చూశారో ఇంద్రుడు ఇప్పుడు మళ్ళీ ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయాడని వాళ్ళు, అయ్యో మళ్ళీ ఇంద్రుడు ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయాడు అనేసి వాళ్ళు ఒప్పుకున్నారంట. సో ఇక్కడ బేసికల్ ఏంటంటే వృత్రాసురుడు ఒక చెయ్యి కట్ అయిపోయినా కానీ ఏమాత్రం తగ్గకుండా ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రహారం చేశాడు ఇంద్రుడి పైన. ఇంద్రుడు చేతిలోంచి పడిపోయింది మళ్ళీ వజ్రం రెండోసారి చెప్పాలంటే. ఇంద్రోన వజ్రం గజ్రే విలజ్జత స్చ్యుతం స్వహస్తాదరి సన్నిధౌ పునః తమాహ వృత్రో హరాత్త వజ్రో జహి స్వశత్రుం న విషాద కాలః. తో చేతిలోంచి వజ్రాయుధం పడిపోయిన తర్వాత ఆయన ఇంద్రుడు చెప్పాలంటే అలా శత్రువు ముందు శత్రువు దెబ్బకి చేతిలోంచి ఆయుధం పడిపోయిందంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఓటమితో లెక్క. సో ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు ఇప్పుడు ఇంద్రుడు, ఇలా నా చేతిలోంచి పడిపోయింది వజ్రం అని. అందుకే మళ్ళీ అది ఎత్తడానికి కూడా ఆయనకి సాహసం కాలట్లేదు అనమాట. విత్రాసుడు అయినా కానీ చెప్పాడు, ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన్ని ఉత్సాహపరుస్తూ, తీసుకొని నీ యొక్క ఇంద్ర నీ యొక్క వజ్రాన్ని మళ్ళీ తీసుకొని కింద పడిపోయిన వజ్రాన్ని తీసుకొని నీ యొక్క శత్రువును వధించు, ఇలాంటి సమయంలో ఇలా బాధపడ్డం సరికాదు, వెంటనే వజ్రాన్ని తీసుకొని ప్రహారం చేయను పైన అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో ఇంద్రుడే భయపడుతున్నాడు, ఇంద్రుడు సంకోచిస్తున్నాడు, ఇంద్రుడు సంశయపడుతున్నాడు, కానీ వృత్రాసుని మాత్రం ఏమాత్రం భయపడట్లేదు. యుయుత్సతాం కుత్రచిదాతతాయిన జయ సదైకత్రణ వైపరాత్మనా వినైకముత్పత్తి లయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనం. వృత్రాసుడు ఇంకేమంటాడు, ఓ ఇంద్ర ఇక్కడ ఎవ్వరు కూడా యాక్చువల్లీ విజయం సాధించలేరు. విజయం సాధించేది భగవంతుడు ఒకరు మాత్రమే, ఆయనే భోక్త, ఆయనే సృష్టికర్త, ఆయనే పాలనకర్త, ఆయనే సంహారకర్త, ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే బద్ధజీవులు ఒక్కొక్కసారి ఇలా ఆయన మీద ఆధారపడి ఉంటారు. బద్ధజీవులు అందరూ కూడా ఇంకా రకరకాల శరీరాలని ధరిస్తారు. అప్పుడప్పుడు ఇలా విజయం, అప్పుడప్పుడు ఓటమిని, రెండింటిని చూస్తారు జీవితంలో. సో భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు హృదయాల్లో కూడా ఉన్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో ఇద్దరి హృదయాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, ఇద్దరిని కూడా చూస్తున్నాడు. అవును. సో ఇద్దరికి కూడా సరైన స్మృతి కూడా ఆయనే ఇస్తున్నారు, వాళ్ళు ఎలా కోరుకుంటారు అలా. సో విధంగా, కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నేనే యుద్ధం చేస్తున్నాను, నేనే గెలుస్తున్నాను, నేనే కర్త అని. ఇలాంటి వాళ్ళని అహంకారంతో, అహంకర్త, అహంకారం అంటే అహంకర్త, నేనే కర్త అని. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః, ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం ద్వారా అందరూ కూడా పనిచేస్తున్నారు. అలా కాకుండా, కానీ అహంకారంతో కూడుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు, అహంకార విమూఢాత్మ, అలాంటి వ్యక్తిని విమూఢాత్మ అన్నారు. మూఢ అంటే మూర్ఖుడని. అలాంటి మూర్ఖులు, అహంకారంతో కూడుకున్న మూర్ఖులు, అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే, నేనే కర్త అని అనుకుంటారంట. సో అందుకనే ఇక్కడ అలా అనుకునే వారికి ఏమవుతుందంటే, మన ప్రకృతి మూడు గుణాలు కావలసిన సదుపాయాలు, ప్రేరణ, బుద్ధి, తెలివి అంతా ఇస్తారన్నమాట. తద్వారా వాళ్ళు అనుకున్న కార్యాలు చేయగలుగుతారు అంతే. సో ఈ విధంగా ఇక్కడ అందుకనే ఈ విషయం తెలిసే. సో ఇక్కడ వృత్రాసురుడు, ఆయనకు అన్ని తెలుసు క్లియర్గా. వృత్రాసురుడు మాత్రం ఇంద్రుడికి ప్రోత్సాహిస్తున్నాడు, నువ్వేం అట్లా కృంగిపోకు, బాధపడకు, నేను గెలిచిపోయాను, నువ్వు ఓడిపోయామని సిగ్గుపడుతున్నావు, అలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నువ్వు యుద్ధం ఆపేయడం కూడా అవసరం లేదు ఓడిపోయాననుకొని, నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎప్పుడైతే కృష్ణుడు అనుకుంటాడో నువ్వు విజయాన్ని సాధిస్తావు. చూడండి, ఇక్కడ వృత్రాసురుడు ఇంద్రుడికి చెప్పే విషయాల నుంచి మనమందరం ఎవరైతే భక్తి చేసుకుంటున్నామో సాధకులకి ఒక గొప్ప శిక్షణ ఉంది అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అదేంటంటే, దిస్ వర్స్ ఇస్ వెరీ ఇన్స్ట్రక్టివ్ ఫర్ సిన్సియర్ వర్కర్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ మైండ్. ఎవరైతే నిజాయితీగా ఇక్కడ భక్తి చేసుకోవాలనుకుంటున్నారో కృష్ణ భావనామృతంలో, వారందరికీ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉందంట. ఆ సందేశం ఏంటి, మనము ఎప్పుడైనా సరే మనము చేసే కార్యాల్లో విజయం సాధించినా ఓటమి సాధించినా రెండు సందర్భాల్లో కూడా ఆనందంగా ఉండాలి. చూడండి, వృత్రాసుడు తెలుసు చచ్చిపోతాను అని తెలిసిన ఆనందంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడికి విష్ణువు చెప్పిన అరే నువ్వు గెలుస్తావు అని చెప్పినా కానీ ఇక్కడ భయం భయంతో ఓడిపోతున్నాడు, నమ్మకం లేక. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే మన యొక్క ఒకటే కార్యం, మన కర్తవ్యం ఏంటంటే, మన కర్తవ్య పాలన, మన కర్తవ్యం ఏంటి, భగవంతుడి యొక్క ఇచ్ఛను సంపూర్ణం చేయడానికి చేసే ప్రయత్నం. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో అది నేను చేస్తాను అని చేసే ప్రయత్నమే, అదే మన విజయం అంతే. దాని యొక్క ఫలితం ఎలా వచ్చినా సరే, అది ప్రయత్నం సాఫల్యమైనా ఆనందపడే ఉండాలి, అది విఫలమైనా ఆనందపడే ఉండాలి. అలా కాకుండా భగవంతుడు కోరుకున్నది కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం మనం కోరుకొని, ఇలా చేస్తే నేను బాగా భోగించగలను, నాకు ఇలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే నాకు ఈ విషయ వస్తువులు నా దగ్గరకు వస్తాయి, నేను సంపాదించుకోగలను, నేను భోగించగలను అనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసి ఫలించినా, మనం సాఫల్యం పొందినా దుఃఖపడాల్సిన విషయం. అలాగే ఒకవేళ మనం దాంట్లో విఫలమైనా దుఃఖపడవలసిన విషయం. ఎందుకంటే సమస్య ఏంటంటే, అక్కడ మీరు సాఫల్యం పొందినా, అది భోగించినా, మళ్ళీ దాని యొక్క, ఎప్పుడైతే మీరు ఒక విషయ వస్తువును భోగిస్తారో ఇంకా భోగించాలనే ప్రవృత్తి పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రవృత్తి, ఆ యొక్క కోరిక, ఆ భౌతిక చేతన ఉన్నంత కాలం ఈ భౌతిక ప్రపంచంలోనే బందీ అయిపోయి ఉంటాం. అందుకని దుఃఖించాలి. ఒకవేళ విఫలమైపోతే, ఓడిపోతే, మనం ఆ ప్రయత్నం ఫలించకపోతే ఇంద్రియ వస్తువుల్ని భోగించడానికి లేకపోతే పొందడానికి, సో అప్పుడు మనము అయినా బాధపడాలి. ఎందుకు అంటే ఇంత సమయాన్ని మనం వేస్ట్ చేశాం, ఇంకా కోరిక తీరలేదు. కాబట్టి దీని నుంచి వచ్చేది ఏంటంటే, మళ్ళీ ఎలాగైనా సెకండ్ టైం ట్రై చేయాలి, ఇంకా ఉత్సాహం ఉంటే. లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చి కోపము, డిప్రెషను ఇలాంటివన్నీ, తర్వాత కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం వస్తే ఏదో ఒకటి చేసుకుంటారు, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి చేస్తారు, హాని కలిగిస్తారు. సో మళ్ళీ అది అన్ని దుఃఖాలకే కారణం. మళ్ళీ ఆ కోరికైతే పోలేదు కనుక మళ్ళీ భౌతిక ప్రపంచంలో ప్రయత్నం చేస్తాము, లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నానా అది సాధించడానికి మళ్ళీ జన్మెత్తుతాం కాబట్టి భౌతిక జన్మలో బందీ అయ్యే ఉంటాం కాబట్టి ఈ ఇందులో విజయం సాధించినా విఫలమైనా సరే భౌతిక కార్యాల్లో భోగించడానికి చేసే కార్యాల్లో అది విఫలమైనా సాఫల్యమైనా అది ఒకటే, దుఃఖానికే కారణం అది. దుఃఖపడవలసింది ఒక వ్యక్తి, దుఃఖించాల్సింది. అదే భౌతిక కార్యాలు కాకుండా కృష్ణ భావనామృతం భక్తిలో, భక్తి కార్యాల్లో మనం భగవంతుడి యొక్క కోరిక నెరవేర్చడానికి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నాల్లో మనము మనకు ఫలించినా ఫలించకపోయినా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, వింగపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫలితాలతో చేసేది ఏం లేదు మనకి, అవునా? మనకు ఫలితాలకి సంబంధం లేదు. మన సంబంధం ఏంటంటే భగవంతుడి కోరిక ఏంటి అది నేను చేస్తున్నాను, దానికి ప్రయత్నిస్తున్నానా లేదా. ఆ ప్రయత్నమే సక్సెస్, ఆ ప్రయత్నమే మన విజయం. ఎందుకు? ఆ ప్రయత్నం ద్వారా ఆ కర్మ యొక్క బంధనలో మనం పడము, తద్వారా మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది అర్థం చేసుకోవాలి మనం. అందుకే విత్రాసుడు చూడండి బిందాసుకున్నాడు, అస్సలు ఏం మాత్రం బెంగలేదు, భయం లేదు, దుఃఖం లేదు, ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు, చచ్చిపోతాడని తెలిసి కూడా. ఎందుకంటే నాకు తెలుసు నేను చచ్చిపోయినా నాకు మోక్షం లభిస్తుంది అని, ఇంద్రుడు గెలిచినా ఇక్కడే బందీ అయిపోయి ఉంటాడు. సో అందుకే చూడండి, ఇంద్రుడు ఆయనకు అటువైపు శ్రద్ధ కూడా లేదు, శ్రద్ధ కంప్లీట్గా 100% శరణాగతుడు కాదు, 100% శ్రద్ధ కూడా లేదు. నువ్వు గెలుస్తావరా అని చెప్పినా కానీ టెన్షన్ అన్నమాట, భయము, సంకోచము, సందేహము. సో ఇలాంటి విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుడికి, అందుకనే ఇంద్రుడి పరిస్థితి ఏంటంటే ఒకవైపు నుంచి భౌతిక ఆసక్తి, ఇంకోవైపు నుంచి భగవంతుడిని కూడా అనుసరించాలని. సో ఇలా రెండు మిక్స్, మిశ్రణ భక్తులు, అవునా? సో వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట వీళ్ళ పరిస్థితి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు అసంతృష్టితోనే ఉంటారు. భక్తిలో కూడా ఇలా చాలా మందిని నేను చూశాను, ఒక సైడ్ నుంచి ఎంజాయ్ చేయాలంటుంది, ఇంకో సైడ్ భక్తి చేసుకోవాలని ఉంటుంది, ఇలా రెండింటితో వస్తారు కదా వాళ్ళు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏ దొరికినా ఏడుస్తారు, దొరకపోయినా ఏడుస్తారు, ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ అనమాట. ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు సరిగ్గా. సో ఎప్పుడు ఆనందంగా ఉండరు, ఎప్పుడు సంతృప్తి చెందరు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే లోపల భౌతిక కోరిక, ఎంజాయ్ చేయాలనే కోరిక ఉన్నంత వరకు మీరు సంతృప్తిని సంతుష్టిని జీవితంలో పొందలేరు. ఈ విషయాన్ని గుర్తించాలి. సో అందుకనే భక్తి జీవితంలో భక్తిలోకి రాగానే అంత దుఃఖం అంతా టెన్షన్ అంతా వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతుంది, మీరు భౌతిక కోరికలు వదిలేసినప్పుడు వెళ్ళిపోతుంది. లేకపోతే హరే కృష్ణ జపం చేసుకుంటే కూడా ఎలా ఎంజాయ్ చేయాలి నేను, ఈరోజు ఎలా భోగించాలి అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఎన్ని కాలాలు హరే కృష్ణ జపం చేసినా, ఎన్ని జన్మలు చేసినా కానీ మీరు ఈ బందీ అయ్యే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అది కూడా అపరాధం, నామపరాధం కాబట్టి. సో అపరాధాలు చేసుకుంటా మనం భక్తి చేస్తే, భోగించుకుంటూ భక్తి చేసుకుంటూ వెళ్తే అసలైన ఆనందం, సంతుష్టి, సంతృప్తి దక్కదు మనకి. అందుకే ఎప్పుడైనా సరే భక్తిలో మనకి ఫ్రస్ట్రేషన్ అనేది కలిగితే, ఎప్పుడైనా భక్తిలో మనకి దుఃఖం అనేది కలిగితే, ఎప్పుడైనా భక్తి చేసుకునే సమయంలో మనకి అసంతృప్తి అనేది కలిగితే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఎక్కడో భోగించాలనే కోరిక పెట్టుకొని చేస్తున్నాను భక్తి, అందుకే ఈరోజు ఈ అసంతృప్తి, దుఃఖము, ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి నాకు. ఈ విషయాన్ని గ్రహించాలి. సో ప్రాబ్లం ఎక్కడుంది? మన లోపల ఉందన్నమాట, బయట ఎక్కడా లేదు. వాడు నాకు ప్రాబ్లం చేశాడు, వీడు నాకు ప్రాబ్లం క్రియేట్ చేశాడు, ఆ పరిస్థితి నన్ను నాకు సమస్య తీసుకొచ్చింది, అవన్నీ ఎక్స్టర్నల్స్. ఇవన్నీ మీ కర్మ ఫలితాలు, వాళ్ళ ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా, ఆ కాలంలో, ఆ సమయంలో, వారి ద్వారా వస్తున్నాయి మీకు, అంతే. కానీ సమస్య లోపల, మన కర్మ ఫలితాలనే మనం అనుభవిస్తున్నాం. ఓకే. సో అందుకనే ఇక్కడ మనకి విషయం ఏంటంటే కృష్ణుడి యొక్క కోరికను మనం నెరవేర్చడమే, కృష్ణుడి యొక్క ఉద్దేశాన్ని మనం పూర్ణం చేయడమే మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం, వేరే ఉద్దేశం ఉండకూడదు మనకి. అదే చైతన్య మహాప్రభు చెప్పాడు అనమాట. అందుకే మనకి జయాపజయాలతో సంబంధం లేదు. మన నిజాయితీగా మనం భక్తి చేసుకోవడం ఒక్కటే ముఖ్యం. ఎందుకు అంటే మనము ఇలా మన ప్రయత్నాన్ని ఒకవేళ, ఆ నిజాయితీగా మనం చేసే ప్రయత్నాన్ని ఒకవేళ కృష్ణుడు దాన్ని గుర్తిస్తే చాలు. ఇక్కడ వృత్రాసురుడి యొక్క నిజాయితీ భక్తిని భగవంతుడు గుర్తించాడు, గుర్తిస్తాడు, ఆయన సక్సెస్, అంతేనా? సో మనం కూడా నిజాయితీగా భక్తి చేసుకుంటే భగవంతుడు దాన్ని గుర్తించాడు అనుకోండి, అరే వీడు నిజాయితీగా భక్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, నిజాయితీగా నాకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నిజాయితీగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటే చాలు మన జీవితం ఫలించినట్టే, సార్థకమవుతున్నట్టే, ఇంకేం అవసరం లేదు మన జీవితంలో. రైట్. లోక సపాలయస్యమే శ్వసంతి వివశావశే ద్విజ ఇవ శీచ బద్ధా సకాల ఇహ కారణం. 8వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని జీవరాశులు ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క విశ్వంలో అన్ని రకాల దేవతలతో సహా నాయిస్ లేదండి, ఇక్కడ ఏమి నాయిస్ లేదు, అస్సలేమి నాయిస్ లేదు. వేరే వాళ్ళకి నాయిస్ వస్తే నాకు తెలీదు, ఎవరేం అనలేదు. సో డైలీ ఎలా ఉంటుందో అలాగే ఉంది క్లాసు. ఆర్ ఫుల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లార్డ్, సో దే వర్క్ లైక్ బర్డ్స్ కాట్ ఇన్ ఎ నెట్ హూ కెనాట్ మూవ్ ఇండిపెండెంట్లీ. సో ఏ దేవతలైనా కానివ్వండి, ఏ జీవరాశులైనా కానీ, ఈ విశ్వంలో అందరూ కూడా ఒక వలలో చిక్కుకున్న పక్షులు లాగానే వ్యవహరిస్తారు. వాళ్ళకు స్వతంత్రం అనేది లేదు, ఏదో కొంచెం ఉందన్నమాట స్వతంత్రం అటు ఇటు కదలడానికి, అంతేగాని సంపూర్ణంగా స్వతంత్రులు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓజస్సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవచ తమజ్ఞాయ జనో హేతు ఆత్మానం మన్యతే జడం. ఇంకా మన యొక్క ఇంద్రియాల యొక్క శక్తి, మెంటల్ పవర్ అంటే మన యొక్క మనోబలము, మన శారీరక శక్తి, ఇంకా మన యొక్క ప్రాణశక్తి, అమరత్వము, నీతి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఈ విషయం తెలియకుండా మూర్ఖులు వాళ్ళు ఏమనుకుంటారంటే నా శరీరం ద్వారా నేను చేసే కార్యాలన్నిటికీ నా శరీరమే కారణం అనుకుంటారు. యత ధారుమయి నారీ యత పత్రోమయో మృగ ఏవం భూతాని మగవన్ ఈశతంత్రాని విద్ది భోః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ కింగ్ ఇంద్ర, ఓ దేవేంద్ర, ఎలాగైతే ఒక వుడెన్ డాల్, వుడెన్ డాల్ అంటే అదే ఒక చెక్కతో నిర్మితమైన బొమ్మ, ఒక ఆడ అమ్మాయి రూపంలో ఉంటే, లేకపోతే యానిమల్ మేడ్ ఆఫ్ గ్రాస్ అంటే గడ్డితో తయారైన ఒక పశువు, అండ్ లీవ్స్ కెనాట్ మూవ్ ఆర్ డాన్స్ అంటే బేసికల్ ఏంటంటే ఒక బొమ్మ ఎలాగైతే నృత్యం చేయలేదు చెక్కతోనూ గడ్డితోనూ తయారైన బొమ్మ, అదంతా కూడా ఎవరైతే ఆడిస్తున్నారో ఒక వ్యక్తి ఆయన చేతిలో అంటే తోలు బొమ్మలు ఉంటాయి కదా, తోలు బొమ్మల్లాగా అనమాట. సో మనం అందరం కూడా తోలు బొమ్మల్లాగా ఈ భగవంతుడు ఎలా ఆడిస్తే ఆయన కంట్రోల్లో ఉన్నాం అంతే, మనం ఆడుతున్నాం అంతే. కాబట్టి ఎవరికీ స్వతంత్రం లేదు అసలైతే. ఏకల ఈశ్వర కృష్ణ ఆరస్వ భృత్య యార ఐచే నా ఛాయ సీత ఐచే కొర నృత్య. అంటే ఈశ్వరుడు ఒకడే కృష్ణుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సేవకులే, దాసులే. ఆయన ఎలా నచింపజేస్తే మనం అలా నచిస్తున్నాం, నృత్యం చేస్తున్నాం, అదే కదా సార్. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పురుష ప్రకృతి వ్యక్తం ఆత్మభూతేంద్రియాశయ శక్నువంత్య సర్గాధు నవీనాయత్ అనుగ్రహాత్. సో ఇక్కడ మనకి అనువాదంలో, సో నాకు తెలిసి వాయిస్ క్లియర్గానే ఉంది, వేరే ఎవరి వాళ్ళకి ఎవరే దగ్గర నుంచి అయితే నాకు మెసేజ్ రాలేదు, అందరూ క్లియర్గానే ఉందంటున్నారు. సో ఎవరో ఒకరికి అలా ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే, ఓకే, ఐ డోంట్ నో, ఇప్పుడు నేను తర్వాత చెక్ చేసి చూస్తాను, ఇప్పుడు కష్టం క్లాస్ మధ్యలో చెక్ చేయడం. త్రీ పురుషస్, మూడు పురుషస్ ఉన్నాయి, కారణోదాక్షయ విష్ణు, గర్భోదాక్షయ విష్ణు, ఇంకా క్షీరోదాక్షయ విష్ణు. ద మెటీరియల్ నేచర్, ద టోటల్ మెటీరియల్ ఎనర్జీ అండ్ ద ఫాల్స్ ఈగో, ద ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్, ద మెటీరియల్ సెన్సెస్, ద మైండ్, ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ కెనాట్ క్రియేట్ ద మెటీరియల్ మేనిఫెస్టేషన్. సో ఇక్కడ భౌతిక ఏవైతే ఉన్నాయో కార్యాలు, సో అవన్నీ కూడా భగవంతుడి యొక్క డైరెక్షన్, భగవంతుడి యొక్క నిర్దేశం లేకుండా ఏమి చేయలేవు. అంటే భగవంతుడు డైరెక్షన్లోనే అన్నీ నడుస్తున్నాయి. ఈ ప్రకృతి కానీ, ప్రకృతిలో ఉన్న మొత్తం శక్తి, బహిరంగ శక్తి కానీ, అహంకారం కానీ, ఈ 5 పంచమహాభూతాలు కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చేతన కానీ, ఇవన్నీ కూడా కలిపి కూడా ఏ సృష్టి ఏమీ చేయలేవు. అన్నీ భగవంతుడి యొక్క డైరెక్షన్లోనే అన్నీ పనిచేస్తున్నాయి. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది పురుషులు, 3 పురుషులు, పురుషావతారాలు, భగవంతుడి యొక్క పురుషావతారం, కారణదాక్ష విష్ణు, గర్భదాక్ష విష్ణు, ఇంకా క్షీరోదాక్ష విష్ణు. అవిద్వానేవమాత్మానం మన్యతే నీశమీశ్వరం భూతై సృజతి భూతాని గ్రసతే తాని తైస్వయం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12వ శ్లోకంలో ఒక మూర్ఖు వ్యక్తి, స్పృహ లేని వ్యక్తి భగవంతుడిని ఏమి అర్థం చేసుకోలేడు. ఆల్దో ఆల్వేస్ ఇన్ డిపెండెంట్ హీ ఫాల్స్లీ థింగ్స్, ఆయన ఎప్పుడు భగవంతుడి మీద ఆధారపడే ఉన్నాం మనం. అయినా కానీ ఇలా వ్యక్తులు అనుకుంటారు, ఇలాంటి మూర్ఖులు ఏమనుకుంటారంటే మేము స్వతంత్రులు అనుకుంటారు. ఇఫ్ వన్ థింగ్స్ అకార్డింగ్ టు వన్స్ ప్రీవియస్ ఫ్రూటివ్ యాక్షన్స్ వన్స్ మెటల్ బాడీస్ క్రియేటెడ్ బై ఫాదర్ అండ్ మదర్ అండ్ ద సేమ్ బాడీస్ అనిలేటెడ్ బై అనదర్ ఏజెంట్ యాజ్ అనదర్ యానిమల్ ఈస్ డివోర్డ్ బై టైగర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఓ, ఈ నా యొక్క పూర్వపు కర్మ యొక్క ఫలితాల వలన ఒక తల్లిదండ్రి ద్వారా నాకు ఒక శరీరం లభించింది, తర్వాత ఈ శరీరము ఇంకొక మృగము పూలో ద్వారా అది నాశనం అయిపోతుంది అనుకోవడం సరైన అండర్స్టాండింగ్ కాదంట. సులు ఇవన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడే అసలైన కారణం ఇవన్నీ జరగడానికి. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. అదేంటి మీరు అనొచ్చు, అదేంటి కర్మ ప్రకారమే కదా మనం ఫలితాలను అనుభవించి మనకి తల్లిదండ్రులు దొరికేది, తర్వాత చచ్చేది అంటే. అది కరెక్టే, కానీ కర్మ కన్నా పైన కూడా ఎవరున్నది, కర్మణ దైవ నేత్రేణ. సో ఈ కర్మ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. భగవంతుడు కావాలనుకుంటే కర్మను కూడా చేంజ్ చేయగలడు, అదే పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. అంటే భగవంతుడు కర్మ అనేది ఒక లా, ఈ యొక్క లాని ఈ యొక్క నియమాన్ని భగవంతుడు సృష్టించాడు. సో కర్మ అలా వర్క్ అవుతుంది, కానీ కావాలనుకుంటే కర్మ చేంజ్ చేసేసి మీరు భగవంతుడు కావాలనుకుంటే, పాయింట్ అదనమాట. సో కర్మ మీమాంస అనే ఒక ఫిలాసఫీ ఉంది, సిద్ధాంతం ఉంది. ఆ కర్మ మీమాంస అనే సిద్ధాంతం ఏమంటుందంటే భగవంతుడి కన్నా కూడా కర్మే గొప్ప. అంటే మీ కర్మ ప్రకారం ఇలా జరగాలి అంటే మీకు జరగాల్సిందే, భగవంతుడు కూడా దాన్ని చేంజ్ చేయలేడు, భగవంతుడు కూడా దానికి బాధ్యుడు ఆ కర్మానుసారంగా. భగవంతుడి లీలలో కూడా అన్ని కర్మానుసారంగా జరుగుతున్నాయి అంటారు. సో ఈ కర్మ మీమాంస ఫిలాసఫీ ఏంటంటే భగవంతుడి కన్నా కూడా కర్మ గొప్పది అని చెప్పడం. కానీ మనం చెప్పేది ఏంటంటే, అంటే ఇక్కడ భాగవతం చెప్పేది ఏంటంటే, అసలు సిద్ధాంతం ఏంటంటే అన్ని నార్మల్గా కర్మానుసారంగానే జరుగుతాయి, కానీ భగవంతుడు కావాలనుకుంటే కర్మను కూడా చేంజ్ చేయవచ్చు, ఎందుకంటే కర్మ అనేది భగవంతుడి అండర్లోనే పనిచేస్తుంది. అవునా, ఆ విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అందుకనే కొంతమంది ఏమనుకుంటారంటే అంత కర్మ ప్రకారం జరుగుతుంది కాబట్టి మేము పనిచేయాల్సిన అవసరం కూడా లేదు, అన్ని నీ కర్మ ఫలితారం ప్రకారం అన్ని దొరికిపోతాయి. కానీ యాక్చువల్లీ అది కాదనమాట, ఇది మూర్ఖత్వం అనమాట. సో ఒకవేళ అవును, తండ్రియే బిడ్డను కంటున్నాడు, ఒక తల్లిదండ్రి బిడ్డను కంటున్నారు, అలాగని ఓన్లీ తండ్రియే కారకుడు కాదు, అక్కడ పరమాత్మ భగవంతుడు ఆ తండ్రికి సరైన బుద్ధి, తెలివి, ప్రేరణ, శక్తి, సామర్థ్యం అన్ని ఇచ్చి ఆయనను అనుగ్రహిస్తే అప్పుడే అదే సాధ్యం ఆయనకి. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడి అనుగ్రహం లేనిదే తల్లిదండ్రుడు కూడా పిల్లల్ని కనలేరు. సో మనం ఏం చేస్తున్నా కానీ దానికి ఓన్లీ కర్మ ఒక్కటే కారణం అనుకుంటే సరిపోదు. అవునా, సో ఆ విషయం అనమాట. కరెక్టే, మన కర్మ ప్రకారం మనకు ఒక రకమైన తల్లిదండ్రులు వస్తారు. సో కానీ ఆ కర్మ ఎందుకు అలా పనిచేస్తుందంటే భగవంతుడు డైరెక్షన్, భగవంతుడు చెప్పాడు ఇలా పనిచేయాలి, కర్మ ఇలా నడవాలి, కర్మ ప్రకారం ఇలా జరగాలి, అందుకే జరుగుతుంది. అంతే, భగవంతుడు కావాలంటే అన్ని చేంజ్ చేసేయచ్చు. సో అందుకనే అల్టిమేట్గా భగవంతుడే కారణం అన్నిటికీ, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు భగవంతుడు అవసరం లేదు, మన కర్మే అంత, సో మనం సరిగ్గా కర్మ చేస్తే అంత సరిగ్గా జరుగుతుంది, అంతే. అలా కాదు, భగవంతుడు అనుగ్రహం కావాలి. ఆయుశ్రీ కీర్తిరైశ్వర్యం ఆశిష పురుషస్యయాః భవంత్యేవ హి తత్కాలే యతాని చోర్విపర్యయాః. ఎలాగైతే ఒక వ్యక్తి
చావాలనుకోడు, కానీ ఆయన చావాలనుకోడు, నేను చాలా కాలం బతకాలి, చాలా ఐశ్వర్యం సంపాదించాలి, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని అనుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా మృత్యు సమయంలో ఉదయాల్సిందే. సో అట్ ద పాయింటెడ్ టైమ్ ఆఫ్ విక్టరీ వన్ కెన్ విన్ ఆల్ దీస్ విన్ ద సుప్రీం లార్డ్. కానీ నీకు ఎప్పుడు లభిస్తాయి అవన్నీ అంటే భగవంతుడు కరుణించినప్పుడు నీకు విజయము, ఇంక ఇవన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. భగవంతుడు కరుణించకపోతే ఏమి జరగదు. సో పాయింట్ అదనమాట, భగవంతుడి అనుగ్రహం అనేది అవసరం. తస్మాద్ కీర్తిర్ యశసోర్జయాపజయోరపి సమస్యా సుఖ దుఃఖాభ్యాం మృత్యు జీవితయోస్తథా. సో అన్ని కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ఏం జరిగినా సరే, అంటే ఒకవేళ నీకు పేరు ప్రఖ్యాతలు వచ్చినా, నువ్వు పేరు ప్రఖ్యాతలు కోల్పోయినా, లేకపోతే నువ్వు విజయం సాధించినా, లేకపోతే ఓడిపోయినా, నీకు జన్మ లభించినా, మృత్యు వచ్చినా, అన్నిట్లో కూడా అన్ని సుఖ దుఃఖాల్లో కూడా ఒక వ్యక్తి బ్యాలెన్స్ ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఏమాత్రం నిశ్చింతగా ఉండాలి, ఏమాత్రం టెన్షన్ లేకుండా నిశ్చింతగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే అంతా భగవంతుడి కంట్రోల్లోనే ఉంది, అన్ని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి మనం మరీ అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకోవాల్సిన టెన్షన్ ఎక్కడంటే, నేను నిజాయితీగా భక్తి చేస్తున్నానా లేదా, నేను అపరాధాలు లేకుండా భక్తి చేస్తున్నానా లేదా, నేను అపరాధాలు లేకుండా నామజపం చేస్తున్నానా లేదా, నేను వైష్ణవ అపరాధం చేయకుండా ఉంటున్నానా లేదా, భక్తుల పట్ల నేను సరిగ్గా వ్యవహరిస్తున్నానా లేదా, భగవంతుడి పట్ల ఏం అపరాధం చేయకుండా ఉన్నానా లేదా, భక్తిలో నిజాయితీగా నేను భక్తి చేసుకుంటున్నానా లేదా. సో నేనేమి భౌతిక కోరికలు, భౌతికంగా ఏదో ఆశించి భక్తి చేసుకోవట్లేదు కదా, ఈ విషయాలు మనం గమనించుకోవాలన్నమాట. మనం భక్తి సరిగ్గా చేస్తే ఆ విషయం గురించి మనం ఆలోచించాలి, చింతించాలి, అంతే, వేరే ఏం లేదు. సో అందుకనే ఏమైనా జరిగితే మనం నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలి. ఉండలేకపోతున్నామా అంటే అర్థం చేసుకోవాలి మనం సరిగ్గా భక్తి చేయట్లేదని, సింపుల్ లాజిక్. అదే ఇక్కడ మనకి వృత్తరాసుడు చెప్పేది. ఏం చెప్తున్నాడంటే, ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సరిగ్గా పనిచేస్తున్నావు, మిగతా అంతా భగవంతుడి కంట్రోల్లో ఉంది. అంటే నీకు వచ్చిన సుఖము, అంటే నీకు ఏవైతే వస్తున్నాయో కష్టాలు కానీ, అంటే భగవంతుడి కోరికే, భగవంతుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు అంత సరిగ్గా భక్తి చేస్తున్నావు అయినా నీకు భగవంతుడు ఇస్తున్నాడు అంటే భగవంతుడు నీకు ఇదే ఇవ్వాలనుకుంటున్నాడు. లేకపోతే నువ్వు ఇందులోంచే నువ్వు నీకు దీంతోనే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. సో అందుకని ఎలా అర్థం చేసుకోవాలి, మరి నేను ఇంత బాగా భక్తి చేసుకున్నా కానీ నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయంటే, తత్తేను కంపాసు సమీక్షమానో భుంజాన ఏవా కృతం విపాకం. అవునా, బ్రహ్మదేవుడు చెప్తాడు భాగవతంలో వస్తుంది పదోస్కంధంలో. సో యాక్చువల్లీ ఈ వ్యక్తి అయితే ఇలా ఏం జరిగినా సరే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కూడా అని అనుకున్నాడు అనుకోండి, యాక్చువల్లీ ఇదంతా నా ఫలితం, నేను అనుభవిస్తున్నాను, నా కర్మ ఫలితం నేను అనుభవిస్తున్నాను అని ఇస్తున్నాడు భగవంతుడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ రావాలి, నాకు చాలా తక్కువ వచ్చింది అంతే, అది భగవంతుడి కృప. కాబట్టి ఇవన్నిటిని నేను, నాకు రావాల్సిందే నాకు వచ్చింది, కావాల్సిందే నాకు జరుగుతుంది, ఇంకా కావాల్సిందే యాక్చువల్లీ, నేను అంతా దీన్ని అనుభవించలేదు నాకు అని ఒక వ్యక్తి దాన్ని సరిగ్గా సరైన చేతనతో స్వీకరిస్తే అదే సత్యం యాక్చువల్లీ చెప్పాలంటే. సో స్వీకరిస్తే అలాంటి వ్యక్తికి ముక్తి అనేది ఆయన జన్మ హక్కు అయిపోతుందని చెప్తారు. సో అందుకనే మనం సరైన చేతనతో భక్తి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరైన చేతన ప్రతి సమయంలో, మీరు విజయం సాధించినా లేకపోయినా, ఫలితం వచ్చినా రాకపోయినా భౌతికంగా, సో మనము మన చేతన సరిగ్గా ఉంటే భక్తి చేసుకుని అన్ని సమయాల్లో చేతన సరిగ్గా నిశ్చింతగా ఉండగలిగితే, మనం ఆనందంగా సంతృప్తిగా ఉండగలిగితే, సో అది పెద్ద విజయం అన్నమాట, అదే గొప్ప విజయం. అంటే మనం నిశ్చింతగా ఉన్నామంటే మనం భక్తిలో నిమగ్నం అయిపోతాం. సరే ఏం జరిగినా సరే మనం మన భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నాం, మనం భగవద్ధాన్ని తిరిగి వెళ్ళిపోవాలి. ఎలాగైతే వృత్తరాసుడు చూడండి, ఆయనకు తెలుసు చనిపోతాడు అని, అయినా కానీ ఏమాత్రం భయం లేదు. సో ఈ విధంగా అందుకే ఇక్కడ చెప్తున్నారు, సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణ తత్ర సాక్షిణం ఆత్మానం యో వేదసన బధ్యతే. ఈ విధంగా ఎవరైతే ఎవరికైతే మూడు గుణాలు తెలుసో, సత్వరజతమో గుణాలు, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు కాదు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క లక్షణాలు. ఎవరికైతే తెలుసో, ఈ ఆత్మ అనేది యాక్చువల్లీ అతను ఓన్లీ చూస్తున్నాడు ఇవన్నింటినీ, ఈ ఓ ఇప్పుడు సత్వగుణం యొక్క ప్రభావం వలన ఇలా జరుగుతుంది అలా, ఇక గమనించడు, ఆబ్జర్వర్. ప్యూర్ సోల్ ఈ సింప్లీ అండ్ అబ్జర్వర్ ఆఫ్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ దిస్ క్వాలిటీస్. ఇవన్నీ కార్యాలన్నీ కూడా మూడు గుణాల చేత ఎలా జరుగుతున్నాయి, భౌతిక కార్యాలైనా భౌతిక ప్రపంచం ఎలా నడుస్తుంది మూడు గుణాల యొక్క ప్రభావంలో, ఇది గమనిస్తున్న అసలైన వ్యక్తి ఆత్మ. ఎవరైతే ఇలా గమనించగలుగుతున్నారో, అరే ఇవన్నీ కూడా మూడు గుణాల ప్రభావంలో జరుగుతున్నాయి, ఇతను ఈ ఈ గుణంలో ప్రభావితమై ఇలా జరుగుతుంది, అలా గమనించగలిగితే ఆ వ్యక్తి ముక్త జీవి. అతను ఎప్పుడు మూడు గుణాలు అతన్ని కంట్రోల్ చేయలేవు, ప్రభావితం చేయలేవు. సో అందుకే చెప్తున్నారన్నమాట, ఈ విధంగా మూడు గుణాలకి అతీతమై బ్రహ్మభూత ప్రసన్నాత న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరమ. అటువంటి వ్యక్తికే భక్తి లభిస్తుంది. అంటే బ్రహ్మభూత స్థాయికి చేరుకోవాలి మనం. బ్రహ్మభూత స్థాయి అంటే ఈ మూడు గుణాలకు అతీతమైన స్థాయి చేరుకుంటేనే ఆ సమయంలో మనం ఎటువంటి బాధలకి ఎటువంటి టెన్షన్స్కి లొంగము, న శోచతి దేనికి బాధపడవు, న కాంక్షతి ఏది ఆకాంక్షించడం, అప్పుడు సమస్సర్వేషు భూతేషు అంటే ఇలాంటి చేతన దృష్టికోణం ఉన్నప్పుడు మనం అన్నింటినీ సమాన దృష్టితో చూడగలము. సో అందరినీ కూడా అలాంటి సమయంలో మనము భక్తి మనకు లభించే అవకాశం ఉందన్నమాట, అప్పుడు లభిస్తుంది భక్తి ఆ చేతన నుంచి. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. పశ్యమాం నిర్జితం శత్రు వృక్నాయుధాభుజం హృదే ఘటమానం యథాశక్తి తవ ప్రాణాధీశయ. ఓ శత్రువా నన్ను చూడు, నేను ఆల్రెడీ ఓడిపోయాను చెప్పాలంటే, ఎందుకంటే ఆల్రెడీ నా యొక్క అస్త్రం పోయింది, నా అస్త్రాన్ని నువ్వు ముక్కలు ముక్కలు చేసేసావు, నా త్రిశూలాన్ని మెయిన్ అస్త్రం, దాని తర్వాత నా ఒక చెయ్యి కూడా ఆల్రెడీ తీసేసావు, కాబట్టి నువ్వు ఆల్రెడీ నన్ను ఒక విధంగా చెప్పాలంటే నా పైన నీకు పై చెయ్యి ఉంది ఈ యొక్క యుద్ధంలో. అయినా కానీ చూడు, నేను ఎంత ఒక్క చెయ్యి ఉన్నా కానీ ఒంటి చేత్తో యుద్ధం చేస్తున్నాను, ఎంతో ఆగ్రహంతో ఎంతో ఉత్సాహంతో నిన్ను చంపడానికి నా యొక్క సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఏమాత్రం దుఃఖం కలగట్లేదు. ఇటువంటి అధ్వానమైన ఎంతో దారుణమైన పరిస్థితిలో నేనున్న, ఒక చెయ్యి పోయింది, నా అస్త్రం పోయింది, అయినా ఒంటి చేత్తో నీకు యుద్ధం ఎంతో ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా దుఃఖాన్ని ఇదంతా వదిలేసేయి, ఎందుకంత బాధపడుతున్నా ఆ బాధంతా వదిలేసేయి, వదిలేసి నువ్వు కూడా వెళ్ళి నించో లేచి నించోని యుద్ధం చెయ్యి. చూడండి, వృత్రాసురుడు ఇంద్రుడికి మోటివేషన్ ఇస్తున్నాడు యుద్ధం చెయ్యి అని. ఇది వృత్రాసురుడు యొక్క గొప్పతనం. వృత్రాసురుడు ఎంత గొప్ప ఎంత శక్తివంతుడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ గురువుకి ఇంద్రుడు, సారీ ఇంద్రుడికి గురువులాగా ఆయన వివరిస్తున్నాడు, ఇంద్రుడికి ఉపదేశిస్తున్నాడు, అరే నువ్వు చెయ్యి, సరైన కార్యం చెయ్యి, సత్కార్యం చెయ్యి, నువ్వు నన్ను చంపు, లేచి నువ్వు చంపు, నువ్వు లేచి నించో, యుద్ధం చెయ్యి. నేను ఎలాగో ఆల్రెడీ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నేను ఆల్రెడీ ఓడిపోబోతున్నాను, నువ్వే గెలుస్తావు, యుద్ధం చెయ్యి అని. ప్రాణగ్లహోయం సమర ఇష్వక్షో వాహనాసన అత్రణజ్ఞాయతే ముష్య జయో ముష్య పరాజయ. ఓ శత్రువ, ఈ యొక్క యుద్ధం ఒక జూదం వంటిది అనుకో, ఇందులో మన ప్రాణాలే స్టేక్స్, జూదంలో పెడతారు కదా స్టేక్స్, ఇంకా ఈ యొక్క బాణాలే డైస్, పాచికలు, ఇంకా దీని తర్వాత ఇక్కడ వ్యవహరించే పశువులు అంటే ఇప్పుడు ఐరావతం ఇట్లాంటి పశువులన్నీ కూడా గేమ్ బోర్డ్, దీని మీద ఆడుతున్నాం మనం, వీటి మీద కూర్చొని ఆడుతున్నాం. కాబట్టి ఎవరికి అర్థం కాదు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, అంతా దైవం పైనే నిర్ణయం, అంతా దైవ ప్రకారమే జరుగుతుంది. సో అందుకనే మొత్తం భగవంతుడు అనుకున్నట్టే జరుగుతుంది, కాబట్టి నీకు దైవం భగవంతుడు నీతో పాటే ఉన్నాడు, కాబట్టి నువ్వు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వృత్రాసురుడు ఇంద్రుడికి చెప్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. శ్రీశుక ఉవాచ ఇంద్రో వృత్రో వచ శ్రుత్వా ఘటాలికం అపూజయత్ గృహీత వజ్ర ప్రహసం తమాహాగత విస్మయ. శుకదేవ గోస్వామి అంటున్నాడు, ఈ విధంగా వృత్రాసురుడి యొక్క ఉపదేశాన్ని విని ఇంద్రుడు ఆయన ప్రశంసించాడు. ఇంద్రుడు వృత్రాసురుడిని ప్రశంసించి మళ్ళీ వజ్రాన్ని చేతిలో తీసుకొని ఈసారి ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా నవ్వుతూ ఈ విధంగా ఇంద్రుడు వృత్రాసురుడితో అంటున్నాడంట. ఏమని, ఇంద్ర ఉవాచ అహో దానవ సిద్ధోసి యస్యతే మతిరిదృషి భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఇంద్రుడు ఏమంటాడు, ఓ మహా అసురుడా, నేను నీ యొక్క విచక్షణ శక్తిని చూడగలుగుతున్నాను, నువ్వు ఎంతో చక్క కానీ భక్తి చేస్తున్నావు అనే విషయాన్ని గమనించగలుగుతున్నాను. ఇటువంటి ప్రమాదకరమైన నువ్వు పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అనే విషయాన్ని నేను గుర్తిస్తున్నాను. ఏ భగవంతుడు అయితే పరమాత్ముడో అందరి శ్రేయోభిలాషుడు, అతని యొక్క అసలు శిశులైన భక్తుడు అంటే నువ్వే. సో ఇక్కడ ఇంద్రుడికి అర్థమైపోయింది ఇప్పుడు ఈ వృత్రాసురుడు మహాభక్తుడు, భగవంతుడు యొక్క గొప్ప భక్తుడు అనే విషయాన్ని ఇంద్రుడు స్వయంగా ఒప్పేసుకొని ఆయన ప్రశంసిస్తున్నాడు. చూడండి, ఇంద్రుడి విషయం ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే ఇంద్రుడిది, ఆయనకి జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, తెలుసు భక్తుడు ఎవరు, శుద్ధ భక్తుడు ఎవరు, అసురుడు ఎవరు, గుర్తించగలడు, అర్థం చేసుకోగలడు. చూసారా? సో పరిస్థితి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి జ్ఞానం ఉంది, ముందు దేవతలకి మంచి మంచి గొప్ప గొప్ప ప్రార్థనలు అర్పించారు ఇంద్రుడు మిగతా దేవతలు. సో ఈ దేవతల దగ్గర జ్ఞానం ఉంది, కానీ మరి వృత్రాసురుడు అంత గొప్ప భక్తుడు కదా, మరి వదిలేరాదు, ఎందుకు చంపుతున్నావు, మరి చంపకూడదుగా, అసలైతే భక్తులు చంపాలా, చంపకూడదు అసలు, గొప్ప భక్తులు చంపొచ్చా, చంపకూడదు అసలు, గొప్ప పాపం, అంతకన్నా పాపం ఇంకేమో ఉంటుందా. సో ఇప్పుడు ఇంద్రుడికి అలా ఇప్పుడు తగులుతుంది పెద్ద పాపం, ఆయనకు అర్థమవుతుంది తర్వాత. కానీ అయినా కానీ ఇప్పుడు ఇంద్రుడిని మరి యుద్ధం చేయడానికి ప్రేరణ ఏంటి? భౌతిక కోరిక, స్వర్గాదిరాజుగా ఉండాలని, స్వర్గాన్ని భోగించాలని నేను భగవంతుడి ఆదేశాలను అనుసరిస్తాను. కానీ ఇది ఒక్కటి మాత్రం కంపల్సరీ నాకు, ఈ మాత్రం మినిమం కండిషన్స్ అనమాట, కండిషన్స్ అప్లై, ఈ కండిషన్స్లో నేను భగవంతుడు సేవ చేస్తాను, ఇలా ఇలా ఇవన్నీ నాకు భోగించడానికి దొరికితే అప్పుడు నేను భగవంతుడు సేవ చేయగలను. సో ఇది మిశ్రణ భక్తి అనమాట. సో అతనికి తెలుసు, అరే ఇతను నాకన్నా కూడా హయ్యర్ స్టేజ్లో ఉన్నాడు, ఇతనికి అసలు ఏం కోరికలే లేవు, భగవంతుడు సంపూర్ణంగా శరణాగతుడు, గొప్ప భక్తుడు, కాబట్టి ఇవన్నీ నేను చంపాలా, చంపితే పెద్ద పాపం తగులుతుంది, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అనమాట. మరి వదులుకోవాలి, మరి ఆయన వదిలేసే, చంపడం వదిలేసే మరి స్వర్గాన్ని వదులుకో, ఆ స్వర్గాన్ని వదులుకోలేదు, స్వర్గం మాకు కావాలి, స్వర్గం కావాలి, మరి స్వర్గం కావాలంటే మరి అందుకే కృష్ణుడు ఇలాంటి పరిస్థితులు పెడతారు. అట్లీస్ట్ ఇంద్రుడు ఇప్పుడైనా తెలుసుకుంటాడు, దేవతలు ఇప్పుడైనా తెలుసుకుంటారు, లేకపోతే అట్లీస్ట్ బద్ధజీవులు మనం అందరం కూడా నేర్చుకోవచ్చు ఎలా అసలు భక్తి అంటే ఏమిటి, అసలు భక్తుడు అంటే ఏమిటి. లేకపోతే ఒక్కొక్కసారి అనుకుంటారు చాలా మంది, అరే భక్తి చేయాలంటే ఇంత అన్ని వదులుకోవడం ఎందుకు, భౌతిక కోరికలను వదులుకోవడం ఎందుకు, భోగించుకోవచ్చు, భక్తి కూడా చేసుకోవచ్చు, మందిరానికి కూడా వెళ్ళొచ్చు, సినిమాకి కూడా వెళ్ళొచ్చు, అన్ని తినొచ్చు, భగవంతుడి దగ్గర కూడా వెళ్తాము, భగవంతుడి ప్రసాదం కూడా తీసుకుంటాము, బయట కూడా వెళ్తాము, బయట హోటల్లో నాన్ వెజ్ కూడా తింటాము, ఏం ప్రాబ్లం, అన్ని చేసుకోవచ్చు, భక్తితో పాటు అన్ని చేసుకోవచ్చు అని అంటారు అన్నమాట, ఫిలాసఫీ ఉంటుంది ఇలా. సో అందుకనే అలా భక్తితో పాటు అన్ని చేసుకుంటే అది మరి శుద్ధ భక్తి కాదని. సో నెక్స్ట్ 20వ శ్లోకం, భవాన తార్షిన్ మాయాం వై వైష్ణవీం జనమోహిని యద్విహాయ సురం భావం మహాపురుషతాం గతః. ఇప్పుడు ఏమంటారంటే, ఇంద్రుడు చెప్తున్నాడు విత్రాసురుడికి, రియల్లీ చాలా ఇది ఇంట్రెస్టింగ్ అనమాట ఎపిసోడ్, మొత్తం భాగవతంలోనే ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, ఆసక్తికరమైన ఘట్టం అనమాట. యు హ్యావ్ సర్మౌంటెడ్ ద ఇల్యూజరీ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్ విష్ణు, నువ్వు జయించేసావు భగవంతుడి యొక్క మాయాశక్తినే జయించేసావు నువ్వు, అండ్ బికాస్ ఆఫ్ దిస్ లిబరేషన్ నువ్వు ఆల్రెడీ ముక్తి సాధించేసావు. యూ హ్యావ్ గివెన్ అప్ ద డెమోనిక్ మెంటాలిటీ, అందుకే నీకు అసలు అసురుడిగా పుట్టావు కానీ నీకు అసుర లక్షణాలు ఏం లేవు, ఎప్పుడో వదిలేసావు అని నువ్వు. అండ్ యూ హెవ్ అటైన్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ డివోటీ, నువ్వు ఆల్రెడీ ఒక గొప్ప భక్తుడి స్థాయికి చేరుకున్నావు. ఇంద్రుడు ఒప్పేసుకున్నాడు, నువ్వు నాకన్నా గొప్ప భక్తుడివి అని క్లియర్ గా చెప్పేస్తున్నాడు, పొగడేస్తున్నాడు ధృతరాసుని. సో ఈ విధంగా మరి మనం కూడా అలా అవ్వాలంటే ఏంటి, ఎవరైనా సరే చూడండి, వృత్రాసురుడు అటువంటి అసురుడు కూడా అంత గొప్ప భక్తుడిగా అవ్వగలిగాడంటే ఏంటి, ఎవరైనా భక్తులుగా మారచ్చు. కిరాట హునాంధ్ర పులింద పుల్కషాధయ ఏం ఏచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. ఎలా కిరాట హూన ఆంధ్ర పులింద పుల్కష ఆభిర శుంభులు అన్ని చాలా నిమ్న జాతులు అనమాట, నాలుగు నీచ జాతులు, ఏ జాతిలో పుట్టినా సరే నువ్వు శుద్ధ భక్తుడి కావచ్చు. దానికి ఏం చేయాలంట, యదపాశ్రయ ఆశ్రయ అంటే ఎవరైతే భగవంతునికి సంపూర్ణంగా ఆశ్రయించారు, శరణాగతులు అయిపోయారు, అటువంటి శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయాన్ని నువ్వు తీసుకోవాలి. మనం బద్ధజీవులం, సో అందుకే మనం ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహించి ఆయన ఆశ్రయంలో మనం భగవద్నామాన్ని జపం చేసి భగవత్ భక్తిని చేసుకుంటే శుద్ధ్యంతి తస్మై, శుద్ధుడు అయిపోతావు, శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. విష్ణువు, విష్ణు యొక్క నామానికి ఉన్నంత శక్తి అది, నున్న శక్తి అది, అంత ప్రభావం ఉందన్నమాట. ఎటువంటి కిరాట హూనాంధ్ర పులింద పులిక శాబీర శుంభ యవనాకషాదయ, ఇంకా ఎవ్వరు ఎంత నీచ జాతులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా శుద్ధమైపోతారు. ఒకవేళ ఒక వ్యక్తి శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయంలోకి వెళ్ళి ఆయనకు శరణాగతమై ఆయన అధ్యక్షతలో భక్తి చేసుకుని భగవత్ నామాన్ని జపిస్తే, అదే ఇక్కడ రాస్తున్నారన్నమాట. కల్విదం మహత్ ఆశ్చర్యం యద్రజ ప్రకృతిస్తవ వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢమతి. ఓ వృత్రాసుర, అసురులు మామూలుగా రజోగుణం చేత ప్రభావితమై ఉంటారు, అవునా? అందుకనే ఇది నాకు పెద్ద ఆశ్చర్యం కలిగిస్తుంది. నువ్వు ఒక అసురుడు అయి ఉండి కూడా నువ్వు ఒక భక్తుడి యొక్క చేతంతో ఉన్నావు, ఇంకా నువ్వు మొత్తం నీ చేతనంతా కూడా భగవంతుడి పైన నిమగ్నమై ఉంది, ఆ వాసుదేవుడి పైన, ఎవరైతే శుద్ధసత్వలో ఉంటారో. సో వాసుదేవ శుద్ధసత్వలో ఉంటారు, అసురులేమో రజోగుణం తమోగుణంలో ఉంటారు. మరి అసలు ఎలా నువ్వు మొత్తం, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎలా మొత్తం సంపూర్ణంగా భగవత్ చేతిలో ఉండగలుగుతున్నావు అని. సో ఇక్కడ ఇంద్రుడికి అర్థం కావట్లేదు అనమాట, విత్రాసురుడు ఎలా భక్తుడయ్యాడు, అది ఆయన డౌట్. ఇంత గొప్ప భక్తుడు ఎలా అయిపోయాడు? ఇంకా చెప్పాలంటే దేవతలు సత్వగుణంలో ఉంటారు, సో అందుకనే వాళ్ళు భక్తి ఈజీగా చేసుకోగలరు. కానీ సత్వగుణంలో ఉంటే సరిపోదు, అది కూడా గుణమే, మూడు గుణాల్లో ఒకటి. మనము శుద్ధసత్వ స్థాయికి వెళ్ళాలి, వాసుదేవ సత్వ అంటే ఈ మూడు గుణాలకు కూడా అతీతులం అవ్వాలి. కానీ శుద్ధసత్వ సారీ సత్వగుణంలో ఉంటే ఏంటంటే ఒక అనుకూలమైన ఇదన్నమాట పరిస్థితి భక్తి చేసుకోవడానికి, ముఖ్యంగా విష్ణువుకి. సో అందుకనే కనీసం మనం సత్వగుణం స్థాయికి వస్తే అక్కడ నుంచి మనం భక్తి చేసుకోవడం మనకు సులువుగా ఉంటుంది. సో అందుకని ఇంద్రుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే, మరి మేము కనీసం సత్వగుణంలోనూ భక్తి చేసుకుంటున్నాం, మాకే ఇంకా భౌతిక కోరికలను వదలలేకపోతున్నాం, ఇతను అసలు రజగుణంలో తమగుణంలో ఉండే ఈ రాక్షసులు అసురులు అసలు ఎట్లా శుద్ధ భక్తుడు అయిపోయాడు, నాకన్నా కూడా ఎంతో ఎలివేటెడ్ ఉన్నాడు ఇతను, నాకన్నా కూడా ఉన్నతమైన భక్తుడు అయ్యాను. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంటే నారదుని ఆయనకి ఉపదేశించాడు కాబట్టి ప్రహ్లాద్ మహారాజు శుద్ధభక్తుడు అయిపోయాడు. నారదుని యొక్క ఎవరో ఒక శుద్ధభక్తుడు ఒక కృప కావాలి కదా. విత్రాసుడు ఎలా అయ్యాడు, ఎలా అయ్యాడు, ఇప్పుడు ఇంద్రుడికి డౌట్ అనమాట, అర్థం చేసుకోలేకపోతుంది ఇంద్రుడు. యస్య భక్తిర్ భగవతి హరౌ నిశ్రేయసైశ్వరే విక్రీడతో మృతాంబోధౌ కిం క్షుద్రై కటాకదోకై కటకోదకై. సో అందుకని ఒక వ్యక్తి భక్తిలో ఇలా దృఢంగా పాతకపోయినప్పుడు ఆ హరిభక్తిలో ఇది అన్నిటికన్నా ఉన్నతమైన మంగళదాయకమైన విషయం, ఆస్పిషియస్. ఈ యొక్క హరిభక్తిలో ఎవరైతే నిమగ్నమైపోయి మునిగిపోయి ఇదుతున్నారో, ఇంకా అలాంటి వ్యక్తికి చిన్న చిన్న చెరువుల్లో నీటి అవసరం ఏముంది? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఏమంటే, ఆల్రెడీ ఆయన హరిభక్తి అమృతంలో మునిగిపోయి ఉన్నాడు, అందులో అతను ఈదుతున్నాడు. సో అందుకే ఇంకా వేరే చిన్న చిన్న నీటి అవసరం లేదు వాడికి. సో ఈ విషయాన్ని ఇంద్రుడికి అర్థమైపోయింది అనమాట, ఈయన హరిభక్తిలో మునిగిపోయాడు, గొప్ప భక్తుడు. సో అందుకనే ఈయనకి ఇలాంటి, నాకు స్వర్గం కావాలి, స్వర్గం కావాలని నేను బాగా ఆశిస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా ఆ రేంజ్లో మునిగిపోలేదు భక్తిలో. కానీ తను అందరూ ఎంత భక్తులు ఎంత ఆస్వాదిస్తున్నాడంటే అతనికి ఇలాంటి స్వర్గం ఇలాంటివి అసలు లెక్కే అవసరమే లేదు, అతనికి ఇంట్రెస్టే లేదు. శ్రీశుక ఉవాచ ఇది భ్రువణావన్యోన్యం ధర్మ జిజ్ఞాస యా నృప యుయుధాతే మహావీర్య ఇంద్ర వృత్రౌ యుధామపి యుధాంపతి. శుకదేవ స్వామి ఏంటారంటే, ఇలా విత్రాసుడు ఇంకా ఇంద్రుడి మధ్యలో భక్తి గురించి ఇక్కడ యుద్ధ భూమిలో సంభాషణ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా యుద్ధం చేయాలని అర్థం చేసుకుని మళ్ళీ యుద్ధం మొదలైంది అనమాట. ఇలా కాసేపు డిస్కషన్ జరిగింది భక్తి గురించి, అంటే భాగవతం క్లాస్ మధ్యలో జరిగింది అనమాట, యుద్ధం మధ్యలో. సో ఇంకా ఇది ఇంకా విచిత్రం కదా, భగవద్గీతలో అట్లీస్ట్ యుద్ధం మొదలం ఒక ముందు స్టార్ట్ చేస్తారు, క్లాస్ ఇచ్చారు భగవద్గీత క్లాసు కృష్ణుడు అర్జునుడికి, ఇక్కడైతే యుద్ధం మధ్యలో జరుగుతుంది అనమాట క్లాసు గ్యాప్ లో. సో అందుకనే ఓ రాజా తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారనమాట. ఆ విద్యా పరిగం వృత్ర కార్ష్ణ్యాయ సంహరిందమః.
ఇంద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష.
ఓ పరీక్షిత్ మహారాజా, ఈ వృత్రాసురుడు ఎవరైతే తన శత్రువుని సంపూర్ణంగా ఓడించగలడో, అతను ఇప్పుడు ఐరన్ క్లబ్, మళ్ళీ ఒక ఐరన్ గద, ఇనుము గద తీసుకొని దాన్ని ఇసిరాడు అనమాట ఇంద్రుడి దగ్గరికి. అప్పుడు ఎయిమ్డ్ అట్ ఇంద్ర అండ్ దెన్ త్రూ ఇట్ అట్ హిమ్ విత్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎలాగో కోసేసాడు ఇంద్రుడు, తీసేసాడు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఒకటే ఎడమ చేత్తోనే విసిరాడంట గదని.
సతు వృత్రస్య పరిఘం కరం చ ఖరబోపనం చిచేధాయుగప దేవో వజ్రేణ శతపర్వణ.
ఈ విధంగా అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఏం చేశాడు, మళ్ళీ ఆయన వజ్రాన్ని తీసుకొని ఆ వజ్రం ద్వారా ఈ ఇంద్రుడి యొక్క గదని ముక్కలు ముక్కలు చేసేసాడంట. ఇంకా అలాగే అతను ఇంకొక చేయిని కూడా కోసేశాడు. సో ఇప్పుడు రెండు చేతులు వెళ్ళిపోయాయి విత్రాసురుడికి. అయినా విత్రాసుడు తగ్గడనమాట.
ధోర్భ్యాం ఉత్కృత్త మూలాభ్యాం భవౌ రక్త స్రవ సురః చిన్న పక్షో యత గోత్రః ఖాద్ భ్రష్టో వాజ్రిణాహతః.
విత్రాసుడు ఏం చేస్తాడంటే ఇంకా రెండు అలా చేతులు వెళ్ళిపోతే అది ఎలా ఉందంటే రెక్కలు కత్తిరించిన పర్వతంలా కనిపిస్తున్నాడంట. అంటే ముందు పర్వతాలకి రెక్కలు ఉండేవన్నమాట, ఇంద్రుడు కట్ చేశాడు రెక్కలు. ఎందుకంటే పర్వతాలు రెక్కలు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయినప్పుడు కింద ఉన్నవన్నీ చచ్చిపోయాయి. జీవరాశులన్నీ ఎంతమంది చచ్చిపోయేవారు. అందుకనే ఇంద్రుడు ఏం చేశాడంటే రెక్కలు కట్ చేశాడు. అందుకే ఇప్పుడు పర్వతాలకి రెక్కలు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో అలా ఇప్పుడు అలా రెక్కలు కత్తిరించిన పర్వతంలా అయిపోయాడంట విత్రాసుడు. నెక్స్ట్ 27 నుంచి 29 మూడు ఒకసారి ఉన్నాయి శ్లోకాలు.
మహాప్రాణో మహావీర్య మహాసర్ప ఇవ ద్విపం కృత్వా ధారాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుం నభో గంభీర వక్త్రేన లేలిహోల్భన జిహ్వయ ధంష్ట్రాభి కాలకల్పాభిర్ గ్రసన్ ఇవ జగత్రయం అతి మాత్రం మహాకావ్య కాయ ఆక్షిపం స్థరస గిరి గిరిరాత్పాదచారీవ పద్యా పద్భ్యాం నిర్జర్యయన్ మహీ జగ్రాసస సమాసాధ్య వజ్రిడం సహ వాహనం.
సో వృత్రాసురుడు శారీరకంగా చాలా శక్తి ప్రభావం కలిగిన వాడు. తర్వాత ఏం చేశాడు ఇప్పుడు నెక్స్ట్, ఆయన నోటితో కింద, ఇప్పుడు నోటి కింద అంటే ఈ జా, ఈ దవడని కింద నేలపైన పెట్టి మూతి తెరిచాడు అనమాట. నోరు తెరిచాడు, ఎంత పెద్దగా తెరిచాడంటే ఆ నోరు యొక్క పై పెదవి ఆకాశాన్ని తాకే విధంగా ఉంది. కింద దవడేమో కింద నేల మీద తాకుంది. సో ఇంకా ఆయన పెద్ద నోరు అనమాట, లోతుగా ఉంది. సో ఆ విధంగా ఆయన తన యొక్క నాలుకని బయటికి తీసి, ఎలాగైతే ఒక పెద్ద పాము నాలుక బయటికి తీస్తుందో అలా నాలుక బయటికి తీసి ఎంతో భయంకరంగా ఆ మొత్తం ఇప్పుడు ప్రపంచాన్ని మింగేస్తానన్నట్టుగా అతను ఇప్పుడు పెద్ద శరీరాన్ని ఆకారాన్ని తీసుకొని వృత్రాసురుడు ఇంకా అంటే ఎంత పెద్ద ఆకారం అంటే అక్కడ ఉన్న పర్వతాలు ఇంకా కింద ఉన్న భూమి అన్ని కూడా కంపించిపోతున్నాయి అన్నమాట ఆయన యొక్క శరీరం యొక్క బరువుకి. తర్వాత అంటే ఒక పర్వతం నడుస్తున్నట్టుగా నడుస్తున్నాడు ఆయన. వచ్చేసి ఇంద్రుడి ముందరికి వచ్చేసి ఇంద్రుడిని ఆ నాలుకతో మింగేశాడంట ఐరవాతంతో సహా. ఇంద్రుడు ఇంకా ఏనుగు రెండు కలిపి మింగేశాడు, కడుపులోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఎలాగైతే ఒక అజ్గర్ ఉంటుంది కదా పైథాన్ కొండ చిలువ, అది ఎలాగైతే పెద్ద పెద్ద ఏనుగులను కూడా మింగేస్తుందో అలా మింగేశాడు అనమాట విత్రాసుడు. చూడండి రెండు చేతులు పోయినా కానీ తగ్గట్లేదు విత్రాసుడు.
వృత్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయ సురా హా కష్టం ఇతి నిర్విన్నా చుక్రుషు సమహర్షయ.
ఎప్పుడైతే ఆ దేవతలు బ్రహ్మతో సహా ఇంకా మిగతా ప్రజాపతులతో సహా ఇంకా మిగతా సాధువులతో సహా ఈ విషయాన్ని చూశారు, ఈ సందర్భాన్ని చూశారు, ఈ ఘటనని, ఇంద్రుణ్ణి మింగేశాడు ఇప్పుడు. సో వాళ్ళందరూ కూడా అయ్యో ఇప్పుడు ఇంకా అందరు బాధపడడం స్టార్ట్ చేశారు, అంటే అయిపోయింది ఇంకా ఇంద్రుడి పని అయిపోయినట్టే. ఇంద్రుడిని మింగేశాడు కదా మొత్తం, సో విధంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఇంద్రుడు మళ్ళీ ఒకసారి ఓడిపోయినట్టు చెప్పాలంటే. ఎనీవే కానీ ఇంద్రుడికి ఏం కాదనమాట, ఎందుకంటే నిగీర్ణోప్య సురేంద్రేణ నమమారోధరం గత మహాపురుష సన్నద్ధో యోగ మాయా బలేన చ. అప్పుడు ఇంద్రుడి దగ్గర ముందు నారాయణ కవచం ఉంటుంది కదా, ఆ నారాయణ కవచం కారణంగా, ఎందుకంటే నారాయణ కవచం అంటే నారాయణుడితో సమానం, సో దాని కారణంగా ఆయన ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు అనమాట ఇంద్రుడు. ఆ యొక్క నారాయణ కవచం యొక్క ప్రభావం, ఇంకా ఆయన కూడా ఉన్న కొన్ని సిద్ధుల ప్రభావంతో ఇంద్రుడు ఏంటంటే ఇత్రాసుడు మింగేసినా, ఆయన విత్రాసుడు కడుపులోకి వెళ్ళిపోయినా ఆయన చావలేదు.
భిత్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్యా బల భిద్విభు ఉచ్చకర్త శిరశత్రోర్ గిరిశృంగం ఇవౌజస.
మళ్ళీ వజ్రం తీసుకొని, వజ్రం ఒకటే పనిచేస్తుంది ఇంకా వేరే పని చేయవు అని, సో వజ్రం తీసుకొని ఇప్పుడు ఇంద్రుడు కూడా అర్థమైపోయింది. సో వజ్రం తీసుకొని ఇంద్రుడు, ఎంతో శక్తివంతమైన ఇంద్రుడు ఇప్పుడు విత్రాసురుడి యొక్క కడుపు కోసి బయటకు వచ్చాడు. ఈ విధంగా ఇంద్రుడు బల అనే ఒక రాక్షసుడిని చంపిన ఇంద్రుడు వెంటనే అదే విధంగా ఇప్పుడు ఇక్కడ దెన్ ఇమీడియట్లీ కట్ ఆఫ్ విష్ణాసురస్ హెడ్. దీని తర్వాత ఇంకా విత్రాసుడు యొక్క తలకాయ కోసాడు. ఒక మౌంటైన్ పర్వతం యొక్క శిఖరం ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందన్నమాట ఈయన ఫేస్ తలకాయ విత్రాసుడిది. సో ఇప్పుడు వజ్రం తీసుకొని వజ్రాయుధం ద్వారా కోయడం, కానీ అంత తొందరగా తెగదనమాట, చాలా టైం పడుతుంది.
వజ్రస్తు తత్ కందరమాశు వేగ కృంతన్ సమంతా పరివర్తమాన న్యపాతయ తావదహర్ గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే.
ఈ విధంగా ద థండర్ ఫాల్ట్, థండర్ ఫాల్ట్ అంటే వజ్రం, ఈ వజ్రం వజ్రస్ దాని తర్వాత ఎంతో కసరత్తు చేసి చాలా ప్రయత్నిస్తున్నాడు అనమాట, కష్టపడుతున్నాడు ఇంద్రుడు ఆయన తలకాయ కోయడానికి, మెడ కోయడానికి, మెడ మీద పెట్టి చేస్తూ 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 ఫైనల్గా ఆయనకి ఒక సంవత్సరం పట్టిందంట తలకాయ కోయడానికి. ఈ మొత్తం మామూలుగా మనకి ఒక సంవత్సర కాలం పడుతుంది కదా, తర్వాత ఈ విధంగా ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ తలకాయ తెగి కింద పడిందంట విత్రాసుడిది. ఈ విధంగా విత్రాసుడికి మృత్యు జరిగింది.
తదాచకే ధుందుభ్యో వినేధుర్ గంధర్వ సిద్ధ సంహర్షి సంఘ వార్త్రాగ్నలింగై సమవీక్తు అభిష్టువాన మంత్రేర్ ముదా కుసుమేరభ్యవర్షం.
అప్పుడు ఎప్పుడైతే వృత్రాసుడు చనిపోయాడో గంధర్వులు సిద్ధులు ఇంకా చాలా మంది కూడా స్వర్గలోకం నుంచి వాణిద్యాలు డ్రమ్స్ అన్ని వాయించడం మొదలుపెట్టారనమాట. ఇంకా చాలా మంది వేద మంత్రాలు పాడుతూ జపం చేస్తూ ఇంద్రుణ్ణి ప్రశంసిస్తూ వృత్రాసురుణ్ణి చంపిన ఇంద్రుణ్ణి ప్రశంసించారనమాట. తర్వాత ఆయన పైన పుష్పవృష్టి కురిపించారు ఎంతో ఆనందంతో.
వృత్రస్య దేహాన్ నిష్క్రాంతం ఆత్మజ్యోతిర్ హరిందమా పశ్యతాం సర్వదేవానాం అలోకం సంపద్యత సమపద్యత.
ఓకే, మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు విత్రాసుడు చనిపోయిన తర్వాత? అదే ఇక్కడ ఫైనల్ అనమాట శ్లోకంలో. ఓ రాజా పరీక్షిత, అందరి యొక్క, సో ద లివింగ్ స్పార్క్, దాని తర్వాత విత్రాసుడు యొక్క ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చేసి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిందంట. అలా అందరూ దేవతలు చూస్తుండగానే, అందరూ దేవతలు చూస్తుండగానే అతను ఆ ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళి సంకర్షణుడి, భగవంతుడు సంకర్షణుడి యొక్క పార్షదుడిగా మారిపోయాడంట. చూడండి ఎంత గొప్ప మృత్యువు లభించిందో వృత్రాసురుడికి. ఇది ఒక జీవి, ఒక జీవితం, ఒక బద్ధ జీవికి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన ఒక ఆత్మ యొక్క జీవితం సార్థకం అయిపోయేది, జన్మ ధన్యమయ్యేది భగవద్ధానికి తిరిగి వెళ్ళినప్పుడే. సో ఒక విధంగా చెప్పాలంటే యుద్ధంలో చనిపోయినా, యుద్ధంలో ఓడిపోయినా, ఒక విధంగా చెప్పాలంటే గెలిచిందెవరు అంటే వృత్రాసురుడు. యుద్ధంలో గెలిచిన, జీవితంలో ఓడిపోయింది ఎవరు అంటే ఇంద్రుడు. యుద్ధంలో గెలిచిన ఇక్కడ బందీ అయి ఉన్నాడు, ఈ యొక్క బద్ధ అవస్థలోనే ఉన్నాడు, ఈ యొక్క బందికాన అంటే ఇది ఒక భౌతిక ప్రపంచం, ఇక్కడే ఉన్నాడు. కానీ వృత్రాసురుడు చనిపోయినా కానీ ముక్తి సాధించాడు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాడు. సో అందుకనే ఒక విధంగా చెప్పాలంటే అసలైతే విత్రాసుడే జయించాడు. సో ఇది ఇక్కడ ఈరోజు ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనము ఇక్కడే ఈరోజు మన చర్చను నిలిపివేద్దామంట. సో నెక్స్ట్ రేపు నెక్స్ట్ అధ్యాయం 13వ అధ్యాయం, ఇంద్రుడు మరి ఇప్పుడు పాపము అంటుకుంటుంది ఇంద్రుడికి, అంత గొప్ప భక్తుడిని వైష్ణవుని చంపితే పాపం అంటుకోదా, తగలదా, తగులుతుంది, మరి ఏమైంది, ఏం పాపం తగిలింది, ఏం చేశాడు ఇంద్రుడు అనే విషయాలు మనము నెక్స్ట్ రేపు అధ్యాయంలో చర్చించుకుందాము. అందరూ ఎంతో ఓపిక విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదికి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేత గౌర భక్త వృందికి జయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరిహరి.
హరే.